తెలుగు సంగీత సాహిత్య కళావేదిక దాసుభాషితం. ఆధ్యాత్మిక స్రవంతికి స్వాగతం. ఈ కార్యక్రమంలో నాహంకర్త హరిహికర్త నుంచి ఒక అధ్యాయం వింటారు.
మాస్టర్ ప్లాన్ పద్మవ్యూహంలో. ఆ రోజు నేను తిరుపతి వదిలి వెళ్ళిపోవడానికని సామాన్లు సర్దుకుంటున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా 4 ఏళ్ళు పనిచేశాక వచ్చిన బదిలీ కావడంతో నేను, నా భార్య గోపిక సామాన్లు సర్దే పనిలో తలమునకలై ఉన్నాం. అంతలో యథాలాపంగా నా చూపులు కిటికీలోంచి బయట గేటు మీద పడ్డాయి. అక్కడ ఒక పెద్ద జనసమూహం. ఆసక్తిగా పరికించి చూశాక వాళ్లలో కొంతమందిని గుర్తుపట్టాను. వాళ్ళు అప్పటికి కొన్ని మాసాల క్రితం తిరుమల ఆలయ సన్నిధిలో కసి, కోపం, ద్వేషం కలబోసిన ఆవేశంతో నా మీద రాళ్లతో దాడి చేసిన వాళ్ళు. కానీ వాళ్ళు ఇప్పుడెందుకు వచ్చారు? నాకు అంతుబట్టలేదు. అంతలో నా పిఏ నారాయణ హడావిడిగా వచ్చి వాళ్ళు వచ్చిన విషయం వివరించాడు. అతను చెప్పింది విన్నాను, నవ్వు వచ్చింది. నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా 1978 పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటికి నా ముందున్న ప్రధాన సమస్య తిరుమల శ్రీనివాసుని దర్శించుకోవాలంటే క్యూ షెడ్లలో 12 నుంచి 18 గంటల పాటు నిరీక్షించాల్సి వస్తోంది. పరిస్థితులు స్వయంగా తెలుసుకోవడం కోసం నేను సాధారణ యాత్రికుడిలా క్యూ షెడ్లలో ప్రవేశించాను. అదొక చేదు అనుభవం. ఆ షెడ్లలో ఎండ వేడికి నెత్తి మీద ఆస్బెస్టాస్ రేకులు కాలిపోతూ, ఆ వేడికి ఒంట్లో తాపం పెరిగిపోతుంటే పిల్లా జిల్లా దాహం దాహం అంటూ నీళ్ల కోసం ఎగబడుతుంటే, అలా ఒక్కో క్యూ షెడ్లో 500 నుండి 600 మంది యాత్రికులు ఆనుకునే సదుపాయం లేని సాధారణ బెంచీల మీద కూర్చుని కునుకుతూ ఉంటే, షెడ్లకి బయట తాళాలు వేసే సిబ్బంది అటు ఇటు తిరుగుతూ ఉంటే, ఎప్పుడో కొన్ని గంటల తర్వాత వరుస క్రమంలో ఒక్కో షెడ్లోని యాత్రికుల్ని దర్శన క్యూలోకి వదిలేవారు. ఇక ఆ క్యూ పొడుగు 1 కిలోమీటర్ ఉంటుంది. మళ్ళీ దారిలో మెట్లు, వంతెనలు, మళ్ళీ కిందకి దిగటాలు, మధ్య మధ్యలో రోడ్లు దాటటాలు, ఇలా నానా అవస్థ పడి చెమటలు కక్కుతూ శ్రీవారి గర్భగుడిలో ప్రవేశిస్తే, అక్కడ శ్రీవారి దివ్య విగ్రహం ముందు నిలబడి కళ్ళు మూసి తెరిచే లోపల నడవండి నడవండి అంటూ సిబ్బంది హెచ్చరికలతో దర్శనం పూర్తయిపోతుంది. అప్పుడే మొదటిసారిగా తెలుసుకున్నాను, ఎన్నో 100,000 మైళ్ళ దూరం నుంచి శ్రీవారి దర్శనం కోసం ఆర్తితో వచ్చే భక్తులకు లభించేది 1 గంటల దుర్భర నిరీక్షణ, రెప్పపాటు దర్శన భాగ్యం. అలా దర్శనం చేసుకుని బయటపడ్డాక మహాద్వారం ఎదురుగా మెట్లు ఎక్కగానే మనం అడుగుపెట్టేది సన్నటి వీధి. ఆ వీధిలో వెళుతుంటే అక్కడ పరిస్థితి అంతా అగమ్య గోచరంగా కనిపించింది. అంతా కలిపి 100-150 గజాల పొడవుండే సన్నిధి వీధిలో కిటకిటలాడుతూ జనం, అటు ఇటు దుకాణాలు, మధ్యలో రకరకాల బొమ్మలు, బెలూన్లు, నకిలీ కాసులు వగైరా అమ్ముకుంటూ తిరిగే చిల్లర వర్తకులు, యాత్రికుల్ని తప్పుదారి పట్టించే దళారీలు జేబు దొంగలతో 6-7 అడుగులకు మించి వెడల్పు లేని విధంగా ఇరుకైన చిన్న సందులా ఉండే ఆ వీధిని మరింత ఇరుకు చేస్తూ వీధికి ఇరువైపులా దుకాణాలు. అలా ఈదుకుంటూ ఈదుకుంటూ ఆ జన సముద్రంలో వీధి చివరికెళ్తే అక్కడ అసంపూర్ణంగా ఉండిపోయిన ఒక మొండి గోపురం. ఆ పక్కన బేది ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్న షెల్టర్. ఆ షెల్టర్కి చుట్టూ అనధికారికంగా పనిచేసే క్షుర్రకుల సమూహం. అక్కడి నుంచి కుడిపక్కకి తిరిగితే అక్కడ దాదాపు 1100 అక్రమ కట్టడాలు. వాటిలో చాలా వరకు గుడిసెలు, రేకుల షెడ్లు వగైరా నిర్మాణాలు. హైదరాబాద్ నగరంలోని మురికివాడల్ని గుర్తుకు తెచ్చే ఈ గుడిసెవాడకి తోడు ఇప్పుడు క్యూ కాంప్లెక్స్ ఉన్న చోట కూడా 500 షెడ్లు, గుడిసెలతో మరో మురికివాడ ఉండేది. చుట్టూ మురికివాడలతో, దళారీలతో, చిల్లర వర్తకులతో, దుకాణాలతో నిండిన ఇరుకైన సందు గొందులు, ఆస్బెస్టాస్ రేకుల షెడ్ల మధ్య ఉంది పవిత్రమైన శ్రీనివాసుని ఆలయం. దర్శనం కోసం వచ్చే భక్తులు కొండ ఎక్కాక ఈ కలియుగ వైకుంఠపాళిని దాటుకుంటూ వెళ్తే గానీ రెప్పపాటు దర్శనం లభించదు. ఈ దృశ్యం నా మనసును కలిచివేసింది. ఎందుకు ఈ పరిస్థితి ఇలా ఉండిపోయింది? దీన్ని ఎందుకు మార్చలేకపోయారు? ఇలాంటి ప్రశ్నలతో నేను చాలా రోజులు మదనపడ్డాను. సీనియర్ అధికారులను అడుగుతూ వచ్చాను, తిరుమలంతా ఇలా ఎందుకుంది? గతంలో ఈ పరిస్థితిని మార్చడానికి ప్రయత్నాలు జరిగాయి. భక్తుల సదుపాయం కోసం ఒక ఆధునిక క్యూ కాంప్లెక్స్ నిర్మించే ప్రయత్నం కూడా జరిగింది. కానీ ఏం చేయాలన్నా తిరుమల ఆలయం చుట్టూ ఉన్న అక్రమ ఆక్రమణల్ని తొలగించాలి, మురికివాడల్ని నిర్మూలించాలి. ఆలయం 4 వైపుల వీధుల్లో ఉన్న ప్రైవేటు గృహాలు, మఠాలు, స్వచ్ఛంద సంస్థలు, కార్యాలయాలు వగైరాలన్నింటినీ వేరే చోటకి తరలించాలి. అడ్డగోలుగా విస్తరించిన దుకాణాల సముదాయాన్ని క్రమబద్ధీకరించాలి. ఇలాంటి ప్రయత్నం గతంలో ఎప్పుడు ఎవరు చేసినా వెంటనే సంబంధిత యజమానులు కోర్టులో కేసు వేయటం, స్టే తీసుకురావడం పరిపాటి అయిపోయింది. అక్కడ తిరుమల శ్రీనివాసుడు ఉనికి ఆధారంగా రకరకాల వ్యాపారాలతో వ్యాపకాలతో జీవిస్తున్నారు వాళ్ళంతా. దీంతో తిరుమలలోని వ్యాపారస్తులు స్థానికులు కలిసి ఒక బలమైన వర్గంగా రూపొందారు. ఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చి ఏమాత్రం మార్పు తీసుకురావాలని ప్రయత్నించినా ఈ వర్గం తరఫున కోర్టులో కేసు దాఖలైపోతుంది. అలా నేను వెళ్ళేసరికే లెక్కలేనన్ని కేసుల్లో టీటీడి స్టే ఉత్తర్వుల్ని ఎదుర్కొంటోంది. ఓ పక్క ఈ పరిస్థితి ఇలా ఉండగా, మరో ప్రక్క కనీస పారిశుద్ధ్యం కూడా లేని ఈ జాతర వాతావరణం ఆసరాగా తీసుకుని యాత్రికుల్ని దళారీలు, దొంగలు నిలువు దోపిడీ చేస్తున్న సంఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే వదిలేస్తే ఇంకా యాత్రికులు తిరుమల యాత్రా బాధితులుగా మాత్రమే మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఈ క్లిష్ట పరిస్థితి నాలో నైరాశ్యం పెంచేస్తుంది. యాత్రికుల కోసం ఏమీ చేయలేమా? తిరుమలని ఇలాగే దోపిడీ వ్యవస్థకి ఆరామంగా వదిలేయాలా? ఇలాంటి ప్రశ్నల మూలంగా నీరసం, నిస్తేజం నన్ను ఆవరించాయి. అయినా ఒకరోజు ఎక్కడ లేని ధైర్యం తెచ్చుకుని తిరుమలకు సంబంధించిన పాత రికార్డులన్నీ తిరగేశాను. నిజానికి తిరుమల అభివృద్ధి పట్ల నాకు ముందు పనిచేసిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఎవరూ ఉదాసీన వైఖరిని అవలంబించలేదని రికార్డుల్లో బయటపడింది. నాలాగే వాళ్ళు తిరుమల అభివృద్ధి కోసం ఆరాటపడ్డారు, ప్రయత్నాలు చేశారు. ఉదాహరణకి ఆధునిక క్యూ కాంప్లెక్స్ కట్టడానికి ఒక బృహత్ ప్రణాళికను గతంలోనే టీటీడీ బోర్డు మంజూరు చేసింది, శంకుస్థాపన కూడా చేసింది. అయితే అక్కడ శంకుస్థాపన తాలూకు శిలాఫలకం వేయడానికి సరిపడే స్థలం మాత్రమే ఉంది. అది మినహాయిస్తే ఆ చుట్టూ పరిసరాలన్నీ ఒక మురికివాడలో భాగం. శంకుస్థాపన తాలూకు క్యూ కాంప్లెక్స్ కట్టాలంటే 500 గుడిసెలు, షెడ్లు తొలగించాలి. అవన్నీ తీసేసిన ఆలయం దగ్గరకు క్యూ వెళ్లాలంటే మధ్యలో దక్షిణ మాడ వీధిలోని 2-3 అంతస్తుల భవనాలు కొన్నింటిని కూల్చివేయాలి. సువిశాలమైన ఆధునిక కళ్యాణ కట్ట నిర్మించాలన్నా, సన్నిధి వీధిని విస్తరింపజేయాలన్నా, ఆధునిక క్యాంటీన్ కాంప్లెక్స్ నిర్మించాలన్నా, అన్నింటికీ ఇదే సమస్య. ఇళ్ళు, గుడిసెలు, షెల్టర్లు, దుకాణాలు, ఇతర అక్రమ కట్టడాలు వగైరా తొలగించాలి. అసలు ఇంత గందరగోళ పరిస్థితి ఎందుకు వచ్చింది? తిరుమల కొండ మీద అటవీ ప్రాంతంతో సహా 15.5 చదరపు మైళ్ళ భూభాగం అంతా తిరుమల వెంకటేశ్వరుడికి చెందినదే. అయినప్పుడు ఈ నిర్మాణాలు, అక్రమ కట్టడాలు ఎలా వచ్చాయి? అదంతే, ఎలాగో వచ్చేసాయి. దేవస్థానం వారి అనుమతితో కొన్ని, అనధికారికంగా కొన్ని తిరుమలని ఆక్రమించేశాయి. అంతా ఒక శతాబ్ద కాలంలో జరిగిపోయింది. ఇప్పుడు ఏ ఒక్క ఆక్రమణని ముట్టుకుందామన్నా వీలు లేకుండా ప్రతి అంగుళం లిటిగేషన్లో ఇరుక్కుని ఉంది. ఒక ముక్కలో చెప్పాలంటే తిరుమలలోని మున్సిఫ్ కోర్టు మొదలు ఢిల్లీలో సుప్రీంకోర్టు దాకా అన్ని కోర్టుల్లోనూ ఈ లిటిగేషన్లు 3 కేసులు, 6 స్టేలు అన్నట్టుగా పేరుకుపోయి ఉన్నాయి. దీనివల్ల టీటీడీ లీగల్ ఆఫీసర్లకి, గవర్నమెంట్ ప్లేడర్లకి, తిరుమల పంచాయతీ సిబ్బందికి చేతి నిండా పనిదొరికింది తప్ప అభివృద్ధి పనుల్లో అంగుళం కూడా ముందుకు సాగే అవకాశం లేకపోయింది. ఈ లిటిగేషన్ల వ్యవహారాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాక నాకు అర్థమైందల్లా, ఈ కోర్టు కేసులు మరో 25-30 ఏళ్ల దాకా తెలియవి కావు. అందుచేత తిరుమల తిరుపతి దేవస్థానాల యాజమాన్యం దగ్గర ఎన్ని నిధులున్నా, ఎంత భారీ యంత్రంగా ఉన్నా, యాత్రికులను ఉద్ధరించడం కోసం ఎంత గొప్ప ఐడియాలున్నా, రాజకీయంగా, నైతికంగా ఎంత మద్దతు ఉన్నా, అవన్నీ నిష్ప్రయోజనం ఈ కోర్టు లిటిగేషన్లు తెలియవరకు. ఈ వాస్తవ పరిస్థితి నన్ను మానసికంగా బాగా కుంగదీసింది. తిరుమల యాత్రికుల కోసం ఏదో చేసేయాలి అనుకుంటూ ఎంత ఉత్సాహంగా టీటీడీలో బాధ్యతలు స్వీకరించానో ఆ ఉత్సాహం అంతా నీరు గారిపోయింది. అవకతవక కట్టడాలు, ఇరుకు గొంతులు, దళారీల స్వైర విహారం, సదుపాయం లేని క్యూ షెడ్లు, పెరిగిపోతున్న అపరిశుభ్రత తదితర పరిస్థితుల కారణంగా ప్రశాంత చిత్తంతో శ్రీనివాసును దర్శించుకోలేని యాత్రికుల దురవస్థ, అపారమైన అధికారాలు, శక్తి ఉండి కూడా ఇవన్నీ చూస్తూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నన్ను కొన్ని వారాల పాటు ఆవేదనలో ముంచేసింది. ఒకరోజు ఆళ్వార ట్యాంక్ కాటేజీల దగ్గర కారు దిగి ఆలయం కేసి వెళుతున్నప్పుడు ఆ దారిలో క్రిక్కిరిసి ఉన్న ఇళ్ళు, షెడ్లు, ఇరుకు దారులు చూడగానే అనిపించింది, ఇక్కడ ఒక విశాలమైన అధునాతనమైన క్యూ కాంప్లెక్స్ వస్తే ఎంత బాగుంటుంది. ఈ స్థలం సరిగ్గా ఆలయానికి దక్షిణ వైపున ఉంది. ఇక్కడ ఒక క్యూ కాంప్లెక్స్ రావాలి. 2-3 అంతస్తుల భవనం, అందులో యాత్రికులకు ల్యావెటరీ, మంచినీళ్లు, ఫ్యాన్లు, కాళ్ళు జాపి జారిగలబడి కూర్చోడానికి వీలుగా కుర్చీలు వగైరా సదుపాయాలు, పెద్దవాళ్ళు నడుం వాల్చాలంటే ఏర్పాట్లు, స్నానానికి సామాన్లు పెట్టుకోవడానికి ఏర్పాట్లు, ఎన్ని గంటలు నిరీక్షించాల్సి వచ్చినా విసుగు అనిపించకుండా, అలసట తెలియకుండా ఉండే మధురమైన భక్తి సంగీతం, క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ ద్వారా స్వామివారి సేవలను తిలకిస్తూ పులకించే ఏర్పాటు, తినడానికి తినుబండారాలు. ఓహ్, అద్భుతమైన ఊహా చిత్రం నా కళ్ళ ముందు మెదిలింది. అలా ఆలయం ముందుకు వస్తున్న కొద్దీ ఆలోచన మరింత విస్తరిస్తుంది. క్యూ కాంప్లెక్స్తో పాటు సన్నిధి వీధి రూపం పూర్తిగా మారిపోవాలి. కనీసం 100 అడుగులు వెడల్పు ఉండాలి. యాత్రికులు నడవటానికి సువిశాలంగా కనిపించాలి. మరి మంచి క్యాంటీన్ ఉండక్కర్లేదా? అవును, యాత్రికులకు భోజన సదుపాయాన్ని బాగా మెరుగుపరచాలి. అలా చేయాలంటే క్యాంటీన్ కాంప్లెక్స్ ఉండాలి. అది ఎలా ఉండాలంటే, మళ్ళీ ఊహల్లోకి వెళ్ళిపోయాను. మరో ఊహ చిత్రం కళ్ళ ముందు మెదిలింది. అప్పుడు కళ్యాణకట్ట రూపురేఖలు కూడా మారిపోవాలని, దాన్ని కూడా అందంగా పరిశుభ్రంగా నూతనంగా నిర్మించాలని కోరిక పుట్టింది. ఇంకా ఒక మనోరంజకమైన సభామందిరం కూడా తిరుమలలో ఉండాలి. ఏవైనా మంచి సభా సంగీత నృత్య సాంస్కృతిక కార్యక్రమాలు జరపాలంటే వీలైతే స్వామివారి కళ్యాణం కూడా జరిపించడానికి అలాంటి హాల్ అవసరం. అది ఇంకో ఊహ. ఓహ్, అద్భుతమైన అపూర్వమైన ఊహా చిత్రాలు అవన్నీ కలుపుకుని చూస్తుంటే మనసు గాల్లో తేలిపోయింది. ఆ ఊహల్లోంచి బయటపడేసరికి నేను రేకుల షెడ్లో మధ్యలోంచి ఆలయం దగ్గరకు వచ్చేసాను. ఈ కళ నిజమవుతుందా? శ్రీనివాసుడిని నమ్ముకుని ముడుపులు కట్టుకుని 100 మైళ్ళ దూరం నుంచి వచ్చి మూగ భక్తితో శ్రీవారి పాదాలు దర్శిస్తే చాలు అన్న ఆర్తితో వచ్చే యాత్రికుల కోసం అడుగడుగున అందమైన నందన వనంలా కనపడేలా తిరుమలని ఎప్పటికైనా చూడగలనా? ఆ భక్తులకు తిరుమల యాత్ర మధురానుభూతిని మిగిల్చేలా ఈ సదుపాయాలు కల్పించగలనా? ఈ అవకాశం నాకు లభిస్తుందా? ఇంతలో కోర్టు లిటిగేషన్లు గుర్తొచ్చాయి. క్షణాల్లో మళ్ళీ డీలా పడిపోయాను. కాసేపటికి ఆలయంలోకి అడుగు పెడుతూనే ఆపుకోలేని ఆవేశంతో స్వామివారిని ప్రశ్నించాను. నీ భక్తుల కోసం ఎన్నో సదుపాయాలు కల్పించాలని ఆరాటంగా ఉంది, కానీ ఎందుకు ఇన్ని ఆటంకాలు ఎదురుతున్నాయి? ఎందుకని ఏ ఒక్కటి చేయలేని నిస్సహాయ స్థితి నన్ను వెంటాడుతోంది? ఎప్పటికి ఇది పరిష్కారం అవుతుంది? అసలు పరిష్కారం ఉందా? ఉంటే అది నాకు లభ్యమవుతుందా? లేదంటే నీ భక్తులు ఇక్కడ ఇలా అవస్థలు పడుతూనే ఉండాలా? ఎంతకాలం? ఇలా స్వామిని ప్రశ్నిస్తూ ఉండగానే తటాలన మెరుపుల ఒక ప్రశ్న నాలో ఉదయించింది. అవును, నేను ఎంతసేపు యాత్రికుల సదుపాయం కోసం తిరుమల కొండ మీద అవకతవక నిర్మాణాలు ఎలా కూల్చేయాలి, గుడిసెలు షెడ్లు ఎలా నిర్మూలించాలి అనే ఆలోచన చేస్తున్నానే కానీ, మరి అక్కడ నివసిస్తున్న వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళు మాత్రం తిరుమలలోని శ్రీనివాసుడి ఉనికి ఆధారంగా జీవిస్తున్న వాళ్ళు కాదా? ఆయన అంటూ ఉన్నాడు కనుక ఆయన కోసం భక్తులు వస్తున్నారు కనుక వీళ్ళు ఇక్కడ జీవించగలుగుతున్నారు. ఆయనే ఇక్కడ లేకపోతే, ఆయనకే ఇష్టం లేకపోతే వీళ్ళు ఇక్కడ ఉండగలిగేవారా? యాత్రికులకు సేవ చేయడం ద్వారా వాళ్ళు ఆయన సేవిస్తున్న వాళ్ళు అవటం లేదా? మరి వాళ్ళు ఎక్కడికి పోతారు? ఈ ఆలోచన మనసులోకి రావటం ఆలస్యం ఒక్కసారిగా నాకు ఏదో మనోవికాసం కలిగినట్లు అనిపించింది. నాలో కొత్త ఉత్సాహం ఉత్తేజం చోటు చేసుకున్నాయి. క్రమంలో నాలో అంతకు ముందు వరకు ఆవరించి ఉన్న నైరాశ్యపు మబ్బులు విడిపోతున్నాయి. అవును, నేను వాళ్ళ దృక్పథంలోంచి కూడా ఆలోచించాలి. వాళ్ళ శ్రేయస్సుకి భంగం కలగకుండా ప్లాన్ చేయాలి. అప్పుడే ఏమైనా సాధించగలుగుతాం. అందుకోసం సంబంధిత పెద్దల్ని నాయకుల్ని పిలిపించి చర్చించాలి. అందరినీ విశ్వాసంలోకి తీసుకుని అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో సమస్యను పరిష్కరించాలి. ఇక ఆలస్యం చేయలేదు. మర్నాడే లక్ష్మీపతి, రాఘవన్, రాము, కృష్ణాచారి, రామచంద్రారెడ్డి వగైరా స్థానిక పెద్దలతో మాట్లాడాను. సరిగ్గా అంతకుముందే అన్నారావు గారి సారథ్యంలోని టీటీడీ ట్రస్ట్ బోర్డు రద్దయింది. రెవెన్యూ సెక్రటరీ చైర్మన్గా, దేవాదాయ శాఖ కమిషనర్ ఒక మెంబర్గా, నేను మెంబర్ సెక్రటరీగా పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీ ఏర్పాటైంది. నా ఆలోచనలను ఆ కమిటీ ముందు పెట్టాను. దేవాదాయ శాఖ మంత్రితో, ముఖ్యమంత్రితో కూడా చర్చించాను. తిరుమలని ఒక ఆదర్శవంతమైన యాత్రాస్థలంగా చేయాలంటే ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. అందుకు మీ మద్దతు కావాలి సార్ అన్నాను. వాళ్ల ఆమోదంతో ఒక సమగ్ర వ్యూహంతో రంగంలోకి దిగాను. ఆ వ్యూహం ప్రకారం తిరుమల గ్రామం మొత్తం సర్వే చేయాలి. ఆలయం చుట్టూ ఉన్న అన్ని ప్రైవేట్ కట్టడాలు, నిర్మాణాలు, ఇళ్ళు, గుడిసెలు వగైరా ఫోటోలు తీయాలి. ప్రతి నిర్మాణం వివరాలు, ఆ ఇంట్లో లేదా ఆ గుడిసెలో ఉండే జనాభా వివరాలు, ఆ ఇంటి స్థలం విస్తీర్ణం వగైరా సమాచారం అంతా ఈ సర్వేలో పక్కాగా రికార్డు కావాలి. అదంతా పూర్తయ్యాక వాళ్ళ వాళ్ళ స్థలాలకి, నిర్మాణాలకి నష్టపరిహారం చెల్లిస్తూ వాళ్ళందరి కోసం తిరుమలలోనే ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఒక టౌన్షిప్ నిర్మాణం జరగాలి. అక్కడ వాళ్ళకి ప్రత్యామ్నాయ వసతి సదుపాయాలు కల్పించాలి. నష్టపరిహారాల్లో ఎలాంటి ఆరోపణలకి అవకాశం లేకుండా ఒక కమిటీని నియమించి దాని ద్వారా అందరికీ న్యాయం జరిగేలా పూర్తి పారదర్శకతను పాటిస్తూ ఆలయం చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఆ టౌన్షిప్కి తరలించాలి. ఇలాంటి ప్రతిపాదనకి అందరినీ ఒప్పించి అలా ఒప్పుకున్నాక వాళ్ళ చేత కోర్టుల్లో ఉన్న అన్ని పిటిషన్లన్నీ ఉపసంహరింపజేయాలి. అంతే, నెల రోజుల్లోనే సర్వే పూర్తయింది. బహిరంగ విచారణల ద్వారా ఏ నిర్మాణం ఎవరిది, ఎవరెవరు ఉంటున్నారు తదితర అన్ని అంశాలు సమగ్రంగా రికార్డు అయ్యాయి. 2 నెలల్లో ఆ నిర్మాణాల స్వాధీనానికి వీలుగా స్థానికులతో చర్చించడానికి పెద్దలతో ఒక కమిటీ ఏర్పాటైంది. స్థానికులు ఖాళీ చేయాల్సిన స్థలాల ఇళ్లకి విలువని ఖరారు చేసే పని ఈ కమిటీదే. ఆలయం చుట్టూ ఉన్న వీధుల్లోని వివిధ మఠాలను కూడా కొత్త మఠాల వీధికి తరలించడానికి వీలుగా ఏర్పాటు జరిగింది. ప్రతి ఒక్కరి స్థలం లేదా ఇల్లు మీద వచ్చే నష్టపరిహారం గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలా పారదర్శకత పాటిస్తూ మరో నెల రోజుల్లో పరిహారం చెల్లింపుల కమిటీ తన రిపోర్ట్ను ఖరారు చేసేసింది. అలా జరిగాక ముందుగా కూల్చేసిన నిర్మాణాల స్థలంలోనే ఇప్పటి మోడర్న్ క్యూ కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపట్టాం. అక్కడ ఒక చెరువు ఉండేది, అందుకని ఆ చెరువు గట్టి మీదకి వచ్చేలా ఈ క్యూ కాంప్లెక్స్ని అర్ధచంద్రాకారంగా నిర్మించాం. అయితే ఆ క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి ముందు జరిగిన ఒక సంఘటన నాకు పెద్ద సమస్యని సృష్టించింది. క్యూ కాంప్లెక్స్ కోసం జరుగుతున్న నిర్మూలన కార్యక్రమం దక్షిణ మాడవీధిలో కొన్ని పక్కా భవనాల దగ్గరకు వచ్చేసరికి వ్యతిరేకత ఎదురైంది. అది కాస్తా కోస్తా వ్యతిరేకత కాదు. అక్కడికి అక్కడ నివసించే వాళ్ళలో ముఖ్యుడైన లక్ష్మీపతి తదితరులు టీటీడీకి సహకరించడానికి విశాల హృదయంతో ముందుకు వచ్చారు. కానీ ముందు అంగీకరించిన వాళ్ళలోనే మిగిలిన వాళ్ళలో కొందరు స్థానిక నాయకుల ఒత్తిడి కారణంగా భవనాల నిర్మూలనకు ఎదురుతిరిగారు. ఆ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో మా చీఫ్ సెక్యూరిటీ విజిలెన్స్ ఆఫీసర్ రామచంద్రారెడ్డి వచ్చి ఈ గొడవ గురించి చెప్పాడు. అది చిన్న గొడవ కాదు. స్థానిక నాయకులు ఒక పెద్ద జనసమూహాన్ని పోగు చేసి కట్టడాల నిర్మూలనకి అడ్డుపడ్డారు. వాళ్ళని కాదని ఒక అంగుళం కూడా ముందుకు పోలేని పరిస్థితి. టీటీడీ ఇంజనీరింగ్ సిబ్బందికి వాళ్ళకి మధ్య వాగ్వాదం ముదిరిపోయింది. ఈ బుల్డోజర్స్ మా శివాల మించి నడిస్తే మీరు ఈ ఇళ్ళు కొలచగలుగుతారు అంటూ వాళ్ళు పెద్ద జగడం సృష్టించారు. కేకలు, అరుపులు, నిరసన ధ్వనులు. ఈ గందరగోళంలో అప్పటిదాకా ఈ నిర్మూలన కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్న రామచంద్రారెడ్డికి ఏం చేయాలో పాలుపోక నా దగ్గరికి పరుగుతుకు వచ్చాడు. నేను నిద్రపోయాను. ఏమిటిది, మనం ఇంతమందిని ఒప్పించి పనిసాగిస్తుంటే ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఏమిటి గొడవ అనుకుంటూ మదనపడ్డాను. భగవంతుడా, నీవే దిక్కు, దారి చూపించు అని వేడుకున్నాను. అంతలో స్ఫురించింది రామచంద్రారెడ్డి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి టీటీడీకి డెప్యుటేషన్ మీద వచ్చి పనిచేస్తున్న అడిషనల్ పోలీస్ సూపరింటెండెంట్ స్థాయి అధికారి. అంతే, రామచంద్రారెడ్డిలోని పోలీసుకు పని చెప్పాను. ఏమిటయ్యా నాకు చెప్తున్నావు, నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యిండు కూడా ఆ మాత్రం వాళ్ళని కంట్రోల్ చేయలేవా, ఇలా ఇలా చెప్పాల్సింది చెప్పాను. మరుక్షణంలో రామచంద్రారెడ్డి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. బుల్డోజర్లు మా శివాల మించి నడుస్తాయి అంటూ అడ్డం వచ్చిన స్థానిక లీడర్ని మెడబెట్టి గాల్లోకి ఎత్తి ఊపేశాడు రామచంద్రారెడ్డి. విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి ఆటంకం కలిగించారో సున్నంలోకి ఎముకలు లేకుండా అంటూ రామచంద్రారెడ్డి ఉగ్ర నరసింహావతారం ప్రదర్శించాడు. ఫినిష్. ఊహించని ఈ పరిణామంతో ఆ 4-5 లీడర్లు భయంతో వణికిపోయారు. ఒక్క మాట ఎదురు చెప్పకుండా రాజీకి వచ్చేశారు. దక్షిణ మాడవీధిలో పురాతన కట్టడాల నిర్మూలన నిరాటంకంగా సాగిపోయింది. అప్పటిదాకా టీటీడీతో ఒప్పందం చేసుకోవడానికి వెనుకడిన మిగతా భవనాల వాళ్ళు కూడా ఒప్పందాల మీద సంతకాలు చేసేశారు. శరవేగంతో మా వ్యూహం అమలు జరుగుతోంది. దాదాపు 3,000 నిర్మాణాలని తొలగించడానికి ఆ ఇళ్లల్లో వాళ్ళ సామానంతా టీటీడీ వాహనాల్లో తరలించి వాళ్ళకి ప్రత్యామ్నాయ వసతి కల్పించడానికి, ఆ తరలింపు కాలంలో వాళ్ళకి భోజన సదుపాయాలు కల్పిస్తూ ఎలాంటి అసంతృప్తి లేకుండా చూడటానికి, అక్కడున్న చిన్న సత్రవుల్ని మఠాలని ఇప్పటి మఠం వీధికి తరలించడానికి సహకరించడంలో టీటీడీ సిబ్బంది చూపిన ఉత్సాహం, వేగం, శ్రమ మర్చిపోలేనివి. అలా 7 పాటు నిర్విరామంగా కష్టపడితే ఇప్పటి ఆస్థాన మండపం, అన్నదానం కాంప్లెక్స్, క్యాంటీన్, కళ్యాణకట్ట, మార్కెట్ కాంప్లెక్స్, క్యూ కాంప్లెక్స్ల నిర్మాణానికి తగినట్టుగా సిద్ధం చేయగలిగాం. కానీ ఇంకా జటిలమైన సమస్య మరొకటి అప్పుడే బయటపడింది. అది సన్నిధి వీధిని విస్తరించడంలో వ్యతిరేకత. ఆలయ ముఖద్వారానికి ఎదురుగా ఒక ఇరుకు బజారులా ఉండే సన్నిధి వీధి 6 వెడల్పుకు కుంచుకుపోయి ఉండటంతో యాత్రికులు జాతరలో నడిచినట్టుగా క్రిక్కిరిసి నడవాల్సి వస్తోంది. అక్కడి షాపుల్ని 2 50 వెనక్కి జరిపితేనే కానీ 100 వెడల్పున, అంటే ఇప్పుడున్నట్టు వీధి తయారవ్వదు. అందుకు షాపుల యజమానులు అంగీకరిస్తే వాళ్ళందరికీ పక్కా షాపులు యథాతథ రీతిలో కట్టించి ఇవ్వాలన్నది నా ఆలోచన. అదే అందరికీ చెప్పాం. ఇది యాత్రికుల సదుపాయం కోసం మీ అందరూ సహకరించాల్సిన విషయం, దయచేసి సహకరించండి అంటూ ఎంతో బతిమాలుగా చాలామంది ఒప్పుకున్నారు. కానీ మేము ఒప్పుకుని ఖాళీ చేస్తాం, మిగతా వాళ్ళు రాజకీయ పలుకుబడితే ఇక్కడే ఉండిపోతే మేము నష్టపోతాం కదా అని వాళ్ళ భయం. పైగా టీటీడీ అధికారుల మీద నా మీద వాళ్ళకి నమ్మకం లేదు. ఎవరి షాపులు మళ్ళీ వాళ్ళకే వస్తాయని గ్యారంటీ ఏమిటి అంటూ అనుమానాలు. ఈలోగా సన్నిధి వీధికి దక్షిణ వైపున ఉన్న 1000 కాళ్ళ మండపాన్ని ఇలా సన్నిధి వీధిని విస్తరణకు వీలుగా ఎంత వెనక్కి జరపాలో చూసుకున్నాం. సన్నిధి వీధికి ఉత్తర వైపున షాపుల వెనకాల ఉన్న వివిధ మఠాలకు చెందిన ఆస్తుల యాజమాన్యాల్ని కూడా ఈ విస్తరణకు ఒప్పించి ఒప్పందాల మీద సంతకాలు తీసుకున్నాం. మా ప్రయత్నాలు చూసి షాపుల యజమానులు కొంతమంది కోర్టులకెక్కారు, స్టే ఉత్తర్వులు తెచ్చారు. అప్పటిదాకా వాళ్ళని ఒప్పించాలని చేసిన ప్రయత్నాలన్నీ బిడిచికొట్టాయి. ఈ సన్నిధి వీధి విస్తరణ జరగకపోతే అసలు తిరుమల మాస్టర్ ప్లాన్కి అర్థమే లేదు. ఏం చేయాలి? తిరుమల వెంకటేశ్వరుడే దీనికి కూడా పరిష్కారం చూపిస్తాడో అనుకుంటూ వదిలేస్తే పోలేదా అనిపించింది. నాలో నేను తర్కించుకున్నాను, దైవశక్తే మనల్ని నడిపిస్తోందని ఎంత విశ్వసించినా మన ప్రయత్నం మనం చేయాలి కదా. ఇలా అనుకున్నాక ఈ కోర్టు కేసుల విషయంలో అడ్వకేట్ జనరల్తో న్యాయవాద నిపుణులతో చర్చించడం నేను చేయగల చివరి ప్రయత్నంగా భావించాను. వాళ్లతో మాట్లాడాక హైకోర్టుని ఆశ్రయించాం. దుకాణాల యజమానులు వేసిన కేసులన్నింటినీ గుత్తగా హైకోర్టుకి బదిలీ చేయించి వాటికి జవాబుగా టీటీడీ నుంచి పిటిషన్ వేశాం. మాస్టర్ ప్లాన్ లక్ష్యం, దాన్ని అమలు చేసే విధానం, అందులో ఒక భాగంగా సన్నిధి వీధి విస్తరణ వగైరా అంశాలన్నీ వివరించాం. ఈ మాస్టర్ ప్లాన్ వల్ల నష్టపోతున్నామనుకుంటున్న షాపుల వాళ్ళందరికీ తిరిగి పక్కా షాపులు కట్టించి ఇస్తున్నామని, ఏ ఒక్కరికి అన్యాయం జరగదని, ఎవరూ నష్టపోరని కూడా లిఖితపూర్వకంగా వివరించాం. అద్భుతం. హైకోర్టు మా వాదనని అంగీకరిస్తూ అన్ని స్టే ఉత్తర్వులని ఒకే ఆర్డర్తో ఒక శుక్రవారం నాడు తొలగించేసింది. ఇది మా మానవ ప్రయత్నానికి ఆ స్వామివారి ఆమోదంలా భావించి ఆ ఆర్డర్ వచ్చిన వెంటనే సన్నిధి విధి విస్తరణ కోసం రంగంలోకి దిగాం. సోమవారం నాటికల్లా ఆ పని పూర్తయిపోయింది, కానీ అంత సులువుగా కాలేదు. ఆ శుక్రవారం ఉదయం హైకోర్టు ఆర్డర్ సందగానే దుకాణాల తొలగింపును మా ఇంజనీరింగ్ సిబ్బంది ప్రారంభించారు. నేను ఆలయం ముందు నిలబడి పర్యవేక్షిస్తున్నాను. అకస్మాత్తుగా ఒక పెద్ద గుంపు కేకలు అరుపులతో సన్నిధి వీధిలోకి దూసుకు వచ్చింది. వస్తూనే నా మీద రాళ్ల వర్షం కురిపించింది. వాళ్లలో కొంతమంది ఆ షాపులు నడుపుకుంటున్న వాళ్ళు, వాళ్లకు తోడు కొందరు స్థానికులు. ఆ దాడిలో నాతో ఉన్న సెక్యూరిటీ గార్డుకి, విజిలెన్స్ ఆఫీసర్కి దెబ్బలు తగిలాయి. ఒక సెక్యూరిటీ గార్డు గాల్లోకి కాల్పులు జరిపాడు. కాల్పుల భయానికి అంతా చెల్లాచెదురయ్యారు. షాపుల నిర్మూలన సజావుగా సాగిపోయింది. కానీ ఈ సంఘటనతో నేను నాన్ పడిపోయాను. నా కళ్ళ వెంబడి నీళ్లు. ఈ దుర్ఘటనకి నేనే కారణమా? దాంతో నేనే పూర్తి బాధ్యత తీసుకుని సన్నిధి విధి విస్తరణ తర్వాత ప్రతి షాపు యజమానికి అతని పాత షాపు క్రమంలోనే వెనక్కి జరిపి కొత్తగా నిర్మించిన షాపు వచ్చేలాగా అవకతవకలకి అవకాశం లేని పారదర్శకత పాటిస్తూ షాపుల కేటాయింపు జరిగేలా చూశాను. అలా కొత్త షాపుల కేటాయింపు జరిగేదాకా వాళ్ళు అక్కడే తాత్కాలిక షెడ్లలో వ్యాపారం కొనసాగించుకోవడానికి కూడా అనుమతించాను. 1982 మే జూన్ కాలంలో, అంటే నేను టీటీడీ నుంచి బదిలీ అయ్యే నాటికి, భగవంతుడు నా స్వప్నం ఫలించేలా చేశాడు. నేను కలగన్న ఊహా చిత్రాల సంకలనం రూపుదాల్చింది. ఆధునిక క్యూ కాంప్లెక్స్, విశాలమైన కళ్యాణ కట్ట, ఆస్థాన మండపం, 5-స్టార్ హోటల్ స్థాయి వంటశాల, క్యాంటీన్ కాంప్లెక్స్, మార్కెట్ కాంప్లెక్స్, అన్నదానం కాంప్లెక్స్ల నిర్మాణాలు పూర్తిగా వస్తున్నాయి. నేను ఉండగానే ఒకేసారి 5,000 మంది భోజనం చేయగల విశాలమైన డైనింగ్ హాల్ వినియోగంలోకి వచ్చింది. నిత్యాన్నదాన పథకానికి తొలిదాతగా అనంతపూర్ ఆయిల్ మర్చెంట్ ఎల్వి రామయ్య 16 లక్షల రూపాయల విరాళం ఇచ్చారు. ఆ తర్వాత ఆ పథకం విరాళాల్లో 1 నెలలోనే 1 కోటి రూపాయలు దాటాయి. వెంకటేశ్వర గెస్ట్ హౌస్ పక్కన వరుసగా గెస్ట్ హౌసులు, పెద్ద క్యాంటీన్ కాంప్లెక్స్ల కట్టడాలు ముమ్మరంగా సాగుతున్నాయి. బేది ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట పూర్తి అయ్యాయి. ఆ విగ్రహ ప్రతిష్ట సమయంలో ఆంజనేయ స్వామికి నమస్కరించి వెనక్కి తిరిగి చూశాను. ఎదురుగా తిరుమల ఆలయ గోపురం. ఆ గోపురానికి, ఆంజనేయ ఆలయానికి మధ్య విమానాశ్రయంలో రన్వే లాంటి సువిశాలమైన 100 అడుగులు వెడల్పు సన్నిధి వీధి. అక్కడ ఏర్పాటు చేసిన స్వామివారి ఊంజల ఉత్సవం, యాత్రికులు క్రిక్కిరిసి నడుస్తున్న ఒకప్పటి దృశ్యం అక్కడ ఇప్పుడు లేదు. ఎంత నేత్రానందంగా ఉంది! ఓహ్, ఆనందంతో నా శరీరం పులకించిపోయింది. ఎంత గొప్ప కార్యం జరిగింది! ఆ శక్తి నాదే. ఇదంతా జరిగిపోయి కొన్ని నెలలు గడిచింది. నాకు బదిలీ అయ్యింది. 1982 జూన్లో వెళ్ళిపోయే ప్రయత్నాల్లో ఉండగా ఇదిగో తిరుమల నుంచి 2 వర్గాల వాళ్ళు తిరుపతిలో నా బంగ్లా మీదకి వచ్చారు. ఒక వర్గం సన్నిధి వీధి షాపుల యజమానులు, 2వ వర్గం మాడ వీధుల నుంచి కొత్త టౌన్షిప్కి తరలించబడిన స్థానికులు. మీరు మా ఇళ్ళు కూలుస్తామన్నప్పుడు, షాపులు తొలగిస్తామన్నప్పుడు మాస్టర్ ప్లాన్ అమలు చేయడంలో మీ చిత్తశుద్ధిని, నిజాయితీని గుర్తించలేకపోయాం. అనుమానం, భయం, ఆందోళన మమ్మల్ని వెంటాడాయి. మిమ్మల్ని ప్రతిఘటించాం, మిమ్మల్ని దూషించాం, మీ మీద దాడి చేశాం. కానీ మీరు చెప్పిన మాస్టర్ ప్లాన్ యథాతథంగా అమలు జరిగి ఒక్క లోపం కూడా ఉండదని చెప్పడానికి కూడా సాహసించలేనంత సంతృప్తిని మాకు మిగిల్చింది. మీ పట్ల ఆ రోజుల్లో దురుసుగా ప్రవర్తించేందుకు సిగ్గుపడుతున్నాం, బాధపడుతున్నాం. మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నందుకు ఇప్పుడు అంటూ వాళ్ళు కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. వారి ప్రేమ, ఆప్యాయత, వాళ్లలో పిల్లబుకుతున్న మానవతా భావాలు నన్ను కదిలించి వేశాయి. నా కళ్ళ వెంట ఆనంద బాష్పాలు. సన్నిధి వీధి దుకాణాల యజమానులంతా కలిసి నాకు ఒక వేది ఆంజనేయ స్వామి పంచలోహ విగ్రహాన్ని, మాడవీధుల్లోని నిర్వాసితుల బృందం శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవిల పంచలోహ విగ్రహాలను బహుకరించారు. నిజానికి వాళ్ల ప్రయోజనాల్ని కాపాడుతూ వచ్చిన శక్తి నాది కాదని నాకు తెలుసు. మరి ఎవరు, ఏ శక్తి వాళ్ళకి న్యాయం చేసింది? ఏ శక్తి మాస్టర్ ప్లాన్ అంత కొద్ది కాలంలో అమలు జరిగేట్టు చేసింది?
www.dasubhashitam.com.
ఈ కార్యక్రమం మీకు నచ్చి ఇది మరింత మంది తెలుగువారికి చేరువవ్వాలని మీకు అనిపిస్తే, మీరు ఏ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమం వింటున్నారో, అంటే యాపిల్ పాడ్కాస్ట్ వంటివి, అక్కడ మంచి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాసి ప్రోత్సహించగలరు. ధన్యవాదాలు.